ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఇస్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి ప్రదాయకం సా
త్వమేవ మాతా చపితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ, ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్. ఈనాటి మన కార్యక్రమంలో శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్ గారు ఆనంద యోగం అన్న అంశంపై అందించబోయే ప్రసంగాన్ని ఇప్పుడు మనం విందాం.
Ah ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకి అనంతకోటి ప్రణామాలు సమర్పిస్తూ ఈనాటి రేడియో సాయి తెలుగు విభాగ ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి మన అంశం ముందుగానే తెలియజేసినట్టుగా ఆనందయోగం. ఈపాటికే మా శ్రోతలు మేము ముందు వేసిన ఈ చక్కటి గానంతో ఆనంద పారవశ్యంలో తేలియాడుతూ ఉన్నారు. కాబట్టి మాకు కూడా మిమ్మల్ని అంశంలోకి తీసుకెళ్ళడం చాలా సులభమైపోయింది. ఒక ఉద్యోగం చేస్తూ ఉంటాం, ధనం సంపాదిస్తూ ఉంటాం, అంతకన్నా ఉన్నతమైన దానికి వెళ్ళాలనుకుంటాం, ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతూ ఉంటాం, అంతకు మించి మరేదో కావాలనుకుంటాం, ఏదో ఒక మామూలు చదువు చదువుతాం, దాన్ని మించి ఉన్నతమైన విద్య అభ్యసించాలి అనుకుంటాం, ఇలా లేదా మన చుట్టూ ఒక సర్కిల్ని ఏర్పరచుకుంటాం, ఒక స్నేహ బృందాన్ని, అంతకు మించిన పై స్థాయి వాళ్లతో మనం సాంగత్యం నిరిపితే బాగుంటుందేమో అనే ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఎందుకంటారు ఇవన్నీ? మనం ఉన్న స్థితి నుండి మరింత ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి ఎప్పుడూ కూడా మనిషిలో ఒక తపన, ఒక ఆరాటం, ఒక సంఘర్షణ, ఒక పోరాటం అంతర్లీనంగా మానసికంగా జరుగుతూనే ఉంటుంది. మస్తిష్కంలో ఎప్పుడూ కూడా ఆ కాన్ఫ్లిక్ట్, సెల్ఫ్ కాన్ఫ్లిక్ట్ అంటారు చూడండి, అది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. దేనికంటారు ఈ అన్వేషణ అంతా? దేనికోసం? ఒక పక్క స్వామి సత్యాన్వేషణ చెయ్యండి, సత్యాన్వేషణ నిరపండి, అదే మీ గమ్యం, అదే మీ ధ్యేయం అని చెప్తూ ఉంటే మనందరం ఆ సందేశాన్ని పక్కన పెట్టి దేనికోసమో ఆరాటపడుతూ ఉంటాం. చివరికి ప్రతి వాళ్ళు కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే లేదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ ఏం కావాలి అంటే వీ వాంట్ టు బీ హ్యాపీ అంటారు. అంటే ఏదో ఆ హ్యాపీనెస్ అనేది అంతవరకు వాళ్ళ దగ్గర లేనట్టు. స్వామి మనకి ఎన్నోసార్లు తమ దివ్యోపన్యాసాల్లో ఏం తెలియజేశారు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుందామా? మీరందరూ సహజంగా ఆనంద స్వరూపులే, మీలోనే ఉన్న ఆ ఆనందం కోసం మీరు బయట అన్వేషిస్తున్నారు, లోపలున్న దానికోసం మీ వెతుకులాట అనేది బయట కొనసాగిస్తున్నారు, కాబట్టి మీకు అది చిక్కడం లేదు అని చెప్పారు. మనందరం కూడా సహజంగా ఆనంద స్వరూపులమే. ఒక చంటి బిడ్డను గమనించండి, బీ లైక్ ఏ చైల్డ్ టు బీ హ్యాపీ వితౌట్ ఎనీ రీజన్ అని మనకి ఈ మధ్య ఈ ఆంగ్లంలో చాలామంది ఉద్బోధ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే ఒక పసిపాప ఎలాంటి కారణము లేకుండానే, అంటే అకారణంగా, అప్రయత్నంగా, అసంకల్పితంగా ఆనందంగానే ఉంటుంది ఆ బిడ్డ, నవ్వుతూ తుళ్ళుతూ ఉంటుంది. మనం ప్రత్యేకించి గిల్లో లేకపోతే ఆడుకుంటున్న బొమ్మని లాక్కొనో లేకపోతే ఆకలేసినప్పుడు ఏదో పెట్టకో ఏడిపించాలి, బాధలోకి ముంచెత్తాలి తప్ప, లేకపోతే తన సహజ సిద్ధమైన ధోరణిలో ఆ పసిపాప చాలా ఆనందంగానే ఉంటుంది. అలా ఎందుకు ఆనందంగా ఉంటుందంటే దానికి ప్రత్యేకమైన కారణం ఉండదు. అలా ఎప్పుడైతే మనిషి ఆ ఆనందాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటాడో జీవితం అంతా కూడా ఒక ఆనందయానంగా సాగుతూ ఉంటుంది. అయితే సుఖ దుఃఖాలు అనేవి మామూలే. ఇప్పుడు మళ్ళీ మనం ఆ అంశంలోకి వెళ్ళొద్దు, ఎందుకంటే ఇప్పటికే మనం సుఖదుఖాల గురించి ఒక అంశం మాట్లాడుకునే ఉన్నాం. మీ ఇష్టలోపమే కష్టమవునండి అని మాట్లాడుకున్నప్పుడు ప్లెజరు, పెయిను ఆ రెండిటికి భేదం ఏమిటి అని మాట్లాడాం. కాబట్టి ఇప్పుడు అందులోకి వెళ్లకుండా అసలు నిజంగా ఉత్తమోత్తములు, మహానుభావులు, సమచిత్తం కలవారు ఎలా ఉంటారు, సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా వాళ్ళు ఆనందంగానే ఎలా ఉంటారు అంటే, మనకు ఒక చక్కటి సంస్కృత శ్లోకం ఉందండి, ఉదేతి సవిత తామ్రస్తామ్ర ఏవాస్తమేతి చ సంపతౌచ విపత్తౌచ మహతామేకరూపత. అంటే సూర్యుని గమనించండి, ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తున్నప్పుడు కూడా ఒకే రకమైన అరుణ కాంతులతో ప్రకాశిస్తూ ఉంటాడు. అరుణ రేఖలతో ఆకాశాన్నంతా, ఆకాశం నిండా ప్రసరింపజేసి మనకు ఒక రకమైన చక్కటి ప్రకాశాన్ని అందిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఉత్తములైన వారు కూడా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా కూడా, అంటే బయట సుఖం, మళ్ళీ సుఖము దుఃఖము అంటూ వాళ్ళు ఆనందంగా ఉన్నారని ఎలా చెప్తున్నారని అంటే, ఆ సుఖము దుఃఖము అనేది అబ్జర్వర్కి, అంటే బయట నుండి గమనించేవారికి, అరే ఇతను ధనం లేక ఇంత కష్టంలో ఉన్నాడే, లేకపోతే మరేదో అనారోగ్యంతో ఇంత కష్టంలో ఉన్నాడని మనకు అనిపిస్తుంది. కానీ సమచిత్తులైన వారికి లేదా ఉత్తమమైన ఒక భావాలు కలవారికి కూడా సుఖము దుఃఖము రెండింటి ఎందు కూడా వారు ఒకేలా ఉంటారు అని చెప్తూ, సంతోష పరమో లాభ సత్సంగ పరమాగతి విచార పరమం జ్ఞానం శమోహి పరమం సుఖం అంటున్నారు మహానుభావులు. అంటే ఏది గొప్ప లాభము అంటే ఏదో గొప్ప ధన లాభమో లేదా బంధుమిత్రుల లాభమో లేదా ఉద్యోగంలో ఉన్నతికి చేరుకోవడమో అంటే ప్రమోషన్ లాంటివి రావడం లేదా ఒక పరీక్ష ఉత్తమ శ్రేణిలో దాన్ని ఉత్తీర్ణులు అవడం ఇవన్నీ కాదుట. సంతృప్తి, సంతోషం, దీన్నే మనం ఇంగ్లీష్లో, ఎందుకంటే చాలామంది శ్రోతలు ప్రపంచవ్యాప్తంగా వింటూ ఉంటారు కాబట్టి మధ్య మధ్యలో ఆంగ్ల పదాలు వాడితే వాళ్ళకు కూడా సరళంగా ఉంటుందని వాడుతున్నాము. ఇది అభ్యంతరం అనుకున్న వాళ్ళు క్షమించమని కోరుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ సంతోషము, సంతృప్తి అంటే ఒక రకమైన కంటెంట్మెంట్. ఎవరైతే ఉన్నదాంతో తృప్తిగా జీవిస్తారో, ఉన్న పరిస్థితిని, ఉన్నదాంతో అనగానే ఇక్కడ ధనము లేకపోతే ఐశ్వర్యము సౌభాగ్యం అని కాదు, ఏది ఉంటే అది, ఆ క్షణానికి ఏది ఉంటే అది, మళ్ళీ ఏది ఉంటే అది అంటే ఆ రోజుకో ఆ సంవత్సరానికో కాదు, ఆ క్షణంలో, బీ విత్ దట్ మూమెంట్, ఆ క్షణంలో ఏది తనకి సంప్రాప్తిస్తే దాన్ని స్వీకరించడం ఒక రకమైన తృప్తిని కలగజేస్తుంది మనిషికి. ఆ కంటెంట్మెంటే అన్నిటికన్నా లాభం అటండి, అదే సంతోష పరమో లాభ. ఇక అన్నిటికన్నా ఉత్తమమైన స్థానం ఏంటంటే సత్సంగత్యం. సత్సాంగత్యం, సత్సంగ అంటే ఏదో మంచివారితో స్నేహం అనే ఒక బాహ్యమైన అర్థమే కాకుండా సత్, ఏదైతే నిజంగా ఎల్లప్పుడూ ఉందో, ఇక్కడ మనం కాంటెక్స్చువల్గా చెప్పుకోవాలంటే సందర్భోచితంగా ఏది సత్సాంగత్యం అండి, నిరంతరం మన లోపల నుండి ఊరుతూ ఉండేది ఒక ఆనందం ఉంటుంది చూడండి, ఆ ఆనంద కోశంలో ఊజింగ్ అవుట్, ఓవర్వెల్మింగ్గా ఉంటూ ఉంటుంది కదా, ఆ సత్ని, అది ఎల్లప్పుడూ ఉన్నది అనే ఎరుకతో దాంతో మనం కూడి ఉంటాం, అదే యోగం. ఇందాక మనం ఆనంద యోగం అనుకున్నాం కదా, యోగము అంటే రెండింటి కలయిక. ఏమిటి ఆ కలయిక అంటే లోపల ఉన్న ఆ ఆనంద స్థితి మనకి దాన్ని ఎరుకపరుచుకోవడం. ఈ రెండు ఏకం ఎప్పుడైతే అవుతాయో ఆ స్థితి ఉన్నది, ఆ ఉన్నదానికి ఎరుక, ఈ రెండింటి యోగం కలయికే మనం ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చుకునే ఒకనొక స్థితికి చేరుకుంటాం, అదే ఆనంద యోగం. కాబట్టి అన్నిటికంటే ఉత్తమమైన గతి ఏమిటి అంటే ఆ లోపల ఉన్న ఆనందం అనే సత్తుని ఈ సందర్భంలో మనం అలా అనుకుందాం, దానితో కూడి ఉండడమే గొప్ప స్థితి. ఇక విచారహ పరమం జ్ఞానం, అన్నిటికన్నా జ్ఞానం ఏమిటి అంటే ఏదో అద్వైత దర్శనం జ్ఞానం లేదా పదార్థ విజ్ఞానం జ్ఞానం, ప్రపంచ జ్ఞానం జ్ఞానం అనలేదు పెద్దలు. విచారణ, ఏం విచారణ అంటే తత్వ విచారణ, ఆత్మ విచారణ. సరే మళ్ళీ ఆత్మ విచారణ అంటే కాస్త టాపిక్ హెవీ అయిపోతుంది కాబట్టి తత్వ విచారణ. ఏమిటి మన తత్వం? ఆనందతత్వం. స్వామి ఎన్నిసార్లు చెప్పారు మీ తత్వం ఆనందమే, మీరు ఆనంద స్వరూపులు, ఆనందం అనేది మీ సహజ స్వరూపం, మీ సహజమైన లక్షణం. హ్యాపీనెస్ ఇస్ ద రియల్ వర్చ్యూ, ట్రూ వర్చ్యూ ఆఫ్ వన్ సెల్ఫ్. అంటే ఆ తత్వాన్ని మనం విచారించాలి. ఎక్కడ నుండి వస్తోంది ఆనందం? బాహ్యమైన వస్తువుల వల్ల వస్తోందా, లోపల ఉన్న వాటి వల్ల వస్తోందా అనే విచారణ ఎప్పుడైతే కొనసాగిస్తామో అది గొప్ప విజ్ఞానం, అది పరమజ్ఞానం. శమోహి పరమం సుఖం అంటే ప్రశాంతత, శమము అంటే ఒక రకమైన బ్యాలెన్స్డ్ స్టేట్, ఈక్వానిమిటీ. ఎలాంటి స్థితిలోనైనా, ఇందాక మనం చెప్పుకున్నాం కదా సూర్యాస్తమయాల్లో సూర్యుడు ఎలాగైతే ప్రకాశిస్తూ సమానంగా అరుణకాంతులు చిందిస్తూ ఉంటాడో, ఉత్తములైన వారు సుఖదుఖాల్లో కూడా ఎటువంటి తొణుకు బొణుకు లేకుండా అదే విధంగా ఉంటారని చెప్పుకున్నామో, అలాగే ఈ శమము అంటే ఈ ప్రశాంత చిత్తంతో రెండిటిని ఆస్వాదిస్తూ అన్నింటా కూడా ఆ ఆనందాన్ని రుచి చూస్తూ ఉండడం, దాన్ని మన వాళ్ళు శమహ అన్నారు. ఇంతకీ మనం ఇప్పుడు ఈ ఆనందం గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే ఇది ఒక గ్లోబల్ సబ్జెక్ట్ అయిపోయిందండి ఈ రోజుల్లో. ఎందుకంటే మామూలుగా మనం ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని తీసుకున్నా లేదా ఐక్యరాజ్య సమితి వంటి ఒక అంతర్జాతీయ సంస్థల్ని తీసుకున్నా, వాళ్ళు ఎప్పుడూ కూడా సమస్తలోక సుఖినో భవంతు అన్న నినాదంతో ప్రాపంచికంగా అంటే ప్రపంచంలో ఉన్న మొత్తం జనాభా ఏ రకంగా వాళ్ళ జీవన శైలిని మనం మెరుగుపరచవచ్చు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంపొందించవచ్చు, ప్రతి దేశాన్ని అభ్యున్నతి పథంలో ఎలా నడిపించవచ్చు, ప్రతి దేశం యొక్క శ్రేయస్సుని, ఆ ప్రజల యొక్క సంతృప్తిని మనం ఎలా సాధించగలం అనే విధంగా వాళ్ళ ఆలోచనలు వెళ్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు కొన్ని స్టాటిస్టిక్స్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటారు, అంటే హ్యాపీనెస్ ఇండెక్స్ అని, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అని ఇలాంటివి చేస్తూ 2012లో వాళ్ళు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి రావడానికి కారణం వెనక ఎంతో పరిశోధన ఉందండి. ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే 2012 వరకు ఈ జనాల తాలూకా స్థితిగతులు అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లేదా ఆ దేశం యొక్క ఆర్థిక స్థితి మీద కానీ, ఆ దేశం యొక్క వనరుల పరిస్థితి మీద కానీ, దాని వాణిజ్య వ్యవస్థని బట్టి కానీ ఆ దేశం యొక్క అభ్యున్నతిని అంచనా కట్టేవారు. కానీ 2012 నుండి ఏకగ్రీవంగా అందరూ తెలుసుకున్న విషయం ఏంటంటే, నిజం చెప్పాలంటే వాళ్ళకి కలిగిన జ్ఞానోదయం ఏంటంటే, హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది ఒకటి ప్రవేశపెట్టారు. ఏ దేశ ప్రగతి అయినా కేవలం గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. అది కాదు, ఇక మీదట జనరల్ వెల్బీయింగ్ అంటే గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్, దాని మీద అదొక హ్యాపీనెస్ ఇండెక్స్ అని ఆ సంవత్సరం మీద సర్వే చేసి ఒక్కొక్క దేశానికి ర్యాంకింగ్స్ ఇస్తారు. ఆ విధంగా చేసి ఆ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ర్యాంకును బట్టి ఆ దేశాన్ని బేరీజు వేసి దానికి ఒక స్థితి కల్పించడం, ఏమైనా సహకారం చేయాల్సి వస్తే ఆనంద దానికి సహకారం అందించడం, ఇలాంటివి చేస్తూ ఉండేవారు. అలా 2012 నుండి ఈ హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది చోటు చేసుకుని మొట్టమొదటిగా ఫిన్లాండ్ దేశానికి మొదటి స్థానం లభించింది. అయితే అసలు ఈ హ్యాపీనెస్ అనేది ఎలా ఉత్పన్నమవుతుంది, ఏం చెయ్యాలి అనడానికి మనకి చాలా కథలు ఉన్నాయండి. అలాగే మన వాంగ్మయంలో, వేదంలో, రామాయణ భారత భాగవతాల్లో కూడా ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. చాలామంది అనుకుంటారు, ఇందాక మనం అనుకున్నాం కదా ఏదో అన్నిటికన్నా గొప్ప లాభం ఏమిటి అంటే సంతృప్తి, కేవలం భౌతికమైన ఈ ఐశ్వర్యం మీద ఆధారపడదు అని. దీనికోసం మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. బహుశా మా శ్రోతలందరికీ ఈ కథ తెలిసే ఉంటుంది. మనకి ఉన్న ఈ గ్యాడ్జెట్స్ పుణ్యమా అని, వాట్సాప్ పుణ్యమా అని చాలా మంచి మంచి విశేషాలన్నీ చలామణిలోకి వస్తున్నాయి. కాబట్టి ఇది కూడా మీకు తెలిసినప్పటికీ మరోసారి చరివిత చర్వణంగా మరోసారి పునశ్చరణ చేసుకుందాం. ఒక ధనికుడైన వ్యక్తి తన కొడుకుని తీసుకొని, అసలు బీదరికం అంటే ఏమిటి, తాము ఎంత ఉన్నతంగా జీవిస్తున్నాము, ఎంత ఐశ్వర్యవంతులము అనే విషయం తెలియజేయడం కోసం ఆ అబ్బాయిని తీసుకొని ఒక, మనం ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక మురికి వాడ అంటారు కదా, అలాంటి ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు. అంటే అక్కడ చాలా బీదవాళ్ళు ఉన్నారు, ఇంకా మురికివాడ అని కూడా కాదు, పూరి గుడిసెలు వేసుకుని పొలాల్లో పంటలు అవి పండించుకుని హాయిగా పచ్చని చెట్ల మధ్య జీవనం కొనసాగిస్తూ, నదీ నదాల మధ్య ఎంతో ప్రశాంతంగా జీవిస్తూ, తమ చుట్టూ ఉన్న ప్రాణులతో సమానంగా హాయిగా స్వేచ్ఛగా ఎంతో ఇతరుల సహకారాన్ని, తన స్నేహితుల సహకారాన్ని అందుకుంటూ ఇలా చక్కగా జీవిస్తున్నారు వాళ్ళందరూ. మన దృష్టిలో బీదవారు, కానీ వాళ్ళ ఐశ్వర్యం ఏమిటంటే సంతృప్తి, అది మనం గ్రహించడం లేదు. అలాంటి ఒకనొక ప్రదేశానికి తీసుకుని ఈ ధనికుడు ఆ కొడుకును వెంటబెట్టుకుని వెళ్ళి అన్నీ చూపించాడు. చూపించి ఆ రోజు గడిచిపోయాక తిరిగి ఇంటికి వెళ్తూ అడిగాడు అనమాట, అబ్బాయి నువ్వు అంతా చూసావు కదా, నీకేం అర్థమైంది అంటే, ఆ అబ్బాయి చెప్పిన సమాధానం నిజం చెప్పాలంటే ఒక ప్రతి ఒక్కరికి చెంపపెట్టు లాంటిది. అంటే అసలైన ఆనందం అనేది ఎక్కడ ఉత్పన్నమవుతోంది, దానికి హేతువేది అన్నదానికి చక్కటి ఉదాహరణ. అబ్బాయి చెప్తాడు, నాన్న వాళ్ళ స్థితిగతులు చూసాక నాకు ఒకటే అనిపించింది, మనకి ఒకే ఒక్క కుక్క ఉంది, ఒకే ఒక్క కుక్కని పెంచుకుంటున్నాం, కానీ వాళ్ళకి ఒక 4-5 ఉన్నాయి. మనకి మన గార్డెన్లో కేవలం ఒక్క స్విమ్మింగ్ పూలే ఉంది, ఒక చిన్న నీటి కొలనే ఉంది, కానీ వాళ్ళకి ఎక్కడా అంతులేని ఒక అందమైన నది వాళ్ళ బోర్డర్ గుండా ప్రవహిస్తుంది. మనకు ఒక చిన్న నేల ఉంది, స్మాల్ పీస్ ఆఫ్ ల్యాండ్, కానీ వాళ్ళకి ఎంతో స్థలం ఉంది, హాయిగా స్వేచ్ఛగా వాళ్ళందరూ తిరుగుతున్నారు. మనం మన పరిరక్షణ కోసం ఒక ఫెన్స్ని ఏర్పాటు చేసుకున్నాం, కానీ వాళ్ళకి అలాంటి బాధ ఏమీ లేకుండా ఎంతో హాయిగా, ఎక్కడ ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉంది అనే అభద్రతాభావం లేకుండా స్నేహితుల్నే ఒక వాళ్ళకి చక్కగా సైనికుల్లా ఏర్పరచుకొని ఎంతో స్నేహభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ ఉన్నారు. అంచేత నాన్న వాళ్ళందరినీ చూసాక మనం ఎంత బీదస్థితిలో జీవిస్తున్నాము అన్న విషయం నాకు అర్థమైంది అని చెప్పాడు. దాంతో ఆ తండ్రికి ఒక్కసారిగా జీవితం మీద ఉన్న దృక్కోణం, దృక్పథం అంతా అటించిటి తిప్పినట్టు, ఒక అట్టు తిరగేసినట్టుగా మారిపోయిందండి. ఎందుకంటే హ్యాపీనెస్ అనేది, ఆనందం అనేది, సంతోషం అనేది ఈ మెటీరియల్ ఆస్పెక్ట్స్తో, భౌతికమైన వస్తువులతో ఎప్పుడూ కూడా వాటికి విలువ కట్టలేము, వాటిని అది కొలమానం కాదు. ఈ ప్రాపంచికమైన వస్తువులు కానీ, నిజమే మనం సౌకర్యవంతంగా జీవించడానికి కొంతవరకు ధనం అవసరమే. ధనం లేకుండా మనకు ఆహారము, బట్ట, పైకప్పు ఇవన్నీ ఎలా ఏర్పడతాయి. కానీ ధనము, ధన సంపాదన, ఐశ్వర్యము ఇవి మాత్రమే ఆనంద హేతువులు కాదు. మనం జీవితాన్ని ఏ రకంగా తీసుకుంటున్నాము, అసలు హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్ ఈజ్ ఎ జర్నీ అని ఎంతోమంది మహానుభావులు చెప్పారు. స్వామి ఎన్నోసార్లు చెప్పారు, జీవితం అంతా కూడా ఒక ఆనందయానం, ఆనంద ప్రయాణం. అంతేగాని నేను ఎప్పుడో చివరి దశలో ఈ ఆనందం వెంట వెంపర్లాడుతూ, చేజింగ్ ద హ్యాపీనెస్, ఆనందాన్ని సంతోషంగా ఉండడం కోసం వెంపర్లాడుతూ పోరాటం కొనసాగిస్తూ ఎప్పుడో ఒకనాటికి నేను దాన్ని సాధిస్తాను అంటే మనకన్నా మూర్ఖులు మనకన్నా అవివేకులు మరొకరు ఉండరండి. అసలైన ఆనందం భగవన్ నామంలో ఉంది, భగవత్తుని రూపాన్ని ఆస్వాదించడంలో ఉంది. అందుకే సాయి నామమే బ్రహ్మానందం, సాయి స్మరణమే నిత్యానందం అని మనం భక్తులందరం పాడుకుంటూ ఉందాం. ఇప్పుడు కూడా ఒకసారి ఆ పాట విందామండి. అదండి, సాయి నామమే బ్రహ్మానందం, సాయి స్మరణమే దివ్యానందం. స్వామి మనకెప్పుడు ఒక మంచి కథ చెప్తూ ఉంటారు. అంటే సంతృప్తి ఉన్నప్పుడే ఆనందం అనేది ఎలా సాధించుకోవచ్చు, అదే ఎలా ఒక సాధనగా మారుతుంది అని చెప్తూ ఒక ఫన్నీ స్టోరీ. ఒకసారి ఒక రాజు అలా వెళ్తూ ఉన్నట్ట, వెళ్తూ ఉంటే ఒక నిరుపేద కుటుంబం కనిపించింది. భార్య, భర్త, ఇద్దరు పిల్లలు. వాళ్ళు చూడగానే వాళ్ళ వస్త్రధారణ బట్టి, వాళ్ళ స్థితిగతులు బట్టి వాళ్ళు చాలా నిరుపేదలు అని అర్థమవుతూనే ఉంది. కానీ దానికి విరుద్ధంగా అంత దీనావస్థలో కూడా వాళ్ళు ఇలాగ బీమింగ్ అన్నమాట, ఎంతో ఆనందంగా ముఖాల మీద చిరునవ్వు చిందిస్తూ వాళ్ళ ముఖాలు వెలిగిపోతూ ఎంతో ఆనందంగా ఉన్నారు. చూడగానే అది తెలుస్తుంది, ఇది తెలుస్తుంది, నిరుపేదలు అని పేదలు అని తెలుస్తున్నది, వాళ్ళు చాలా సంతోషంగా సంతృప్తిగా జీవితం గడుపుతున్నారని కూడా తెలుస్తుంది. అయితే రాజుకు అర్థం కాలేదు, ఇదేమిటి నాకు ఇన్ని రాజభోగాలు ఉన్నాయి, ఇంత ఐశ్వర్యం ఉన్నది, మంచి చక్కటి భార్యాపిల్లలున్నారు, నాకు లేని సౌకర్యం లేదు, నన్ను ప్రేమించే ప్రజలున్నారు, నిధి నిక్షేపాలున్నాయి, ఇన్ని ఉన్నా నాకు ఏదో ఒక అసంతృప్తి నన్ను వెంటాడుతోంది, వీళ్ళు మాత్రం ఇంత ఆనందంగా ఉన్నారు అని ఒక సందేహం కలిగింది. నిజం చెప్పాలంటే అది సందేహం అనే కన్నా జ్ఞానోదయం కలగడానికి ఒక తలుపులు తెరుచుకోబోతున్నాయి అని చెప్పుకుంటే బాగుంటుంది. అలాంటి స్థితిలో పక్కనే ఉన్న మంత్రిని ప్రశ్నిస్తాడు రాజు. మంత్రివర్య, ఏమిటి రహస్యం, వీళ్ళెందుకు ఇంత ఆనందంగా ఉన్నారు, నేను చూస్తే నాకు దేనికి కొరత లేదు, నేను ఇంత ఏమిటో పెద్దగా ఆనందంగా లేను, నిరుత్సాహంగా ఉన్నాను, వాళ్ళు మాత్రం ఇలా ఉన్నారు, ఏమిటి దీనికి మీరేం సమాధానం చెప్తారు అంటే, ఏమీ లేదు రాజా, మీకు తప్పకుండా సమాధానం చెప్పడమే కాదు నిరూపిస్తాను కూడాను. వెంటనే మీరు నాకు ఒక సంచితో 99 బంగారు నాణాలు ఇప్పించండి అన్నాడు. 99 100 అంటే బాబు పొరపాటున కూడా 100 ఇవ్వకండి, 99 అని చెప్తాడు మంత్రి. సరే అని చెప్పి రాజు ఒక సంచిలో 99 బంగారు నాణాలు వేసి ఆ మంత్రికి ఇస్తాడు. వెంటనే మంత్రి దాన్ని తీసుకెళ్ళి ఒక అర్ధరాత్రి పూట అంటే ఇంకా తెలతెలవారుబోతూ ఉండగా ఆ గుమ్మం ముందు, ఈ నిరుపేద కుటుంబం యొక్క ఇంటి గుమ్మం ముందు ఆ సంచిని విడిచేసి వెళ్ళిపోతాడు. పొద్దున్నే లేస్తారు, అందరూ చూస్తారు, మొత్తం కుటుంబం అంతా చూసారే ఇదేమిటిది, బంగారు నాణాలు ఎవరు పెట్టారని చుట్టూ చూస్తారు, ఎవరూ కనిపించరు. సరే భగవంతుడే మనకి ఇచ్చినట్టున్నాడని చెప్పి ఆ నాణాలన్నిటినీ తీసుకుని లోపలికి వెళ్ళి లెక్క పెడతారు. అక్కడొచ్చిందండి గొడవ అంతా. ఇన్నిసార్లు లెక్క పెట్టినా 99 ఉన్నాయి, 100 నాణాలు లేవు వాళ్ళకి. ఇదేమిటి 99 నాణాలే ఉన్నాయని చెప్పి ఆ ఇంటి పెద్ద ఏం చేస్తాడు, మీరెవ్వరూ కూడా ఈ నాణాలు ఎవరు ముట్టుకుందుకు లేరు, లేదు ఒక్క ఇందులో నయా పైసా కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు, మన ధ్యేయం మన లక్ష్యం మన గురి ఏమిటంటే ఈ క్షణం నుండి ఇంటిల్లి పాదమే కష్టపడదాం, శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా కష్టపడి ఈ 99 100 నాణాలు చేసేదాకా మనం ఎవ్వరం నిద్రపోవద్దు, కావాలంటే నిద్రాహారాలైనా మానేద్దామని ఒక ఏమంటారు ఆర్డర్ పాస్ చేశాడండి. సరే ఇంటిల్లి పాది ఇదేదో చెప్పాడు తండ్రి, ఇంటి పెద్ద చెప్పాడు, యజమాని చెప్పాడు కదా అన్న గౌరవంతో ఆ 99 నాణాలని 100 నాణాలు చేయడానికి పూనుకుంటారు. కష్టపడతారు రాత్రి పగలు, మధ్య మధ్యలో దొంగచాటుగా ఈ మంత్రి వాళ్ళ అవస్థ అంతా గమనిస్తూనే ఉంటాడు. ఇలా చూస్తారు చూస్తారు, ఇంతలో ఏమైందంటే నెలలు ఒక్క అంత నిరుపేద కుటుంబీకులు పెద్దగా ఎలాంటి పని లేని వాళ్ళు 99 నాణాలని మరొక్క నాణ్యంతో 100 చేయడం అంటే మాటలా ఒక్క బంగారు నాణ్యం సంపాదించడం అంటే వాళ్ళకి ఎన్నో మాసాలు పడుతుంది. ఇంతలో ఈ కుటుంబ సభ్యులకి ఏం అర్థం కాలేదు, ఏమిటి ఇతని తాలూకా తత్వం, ఈయన ధోరణి చాలా వింతగా ఉంది, తాను ఖర్చు పెట్టడు మమ్మల్ని ఖర్చు పెట్టనివ్వడు, పోని కడుపు నిండా తిండి పెట్టడు, చూడ్డానికేమో 99 నాణాలు ఉన్నాయి, ఎప్పుడు ఇవి 100 అవుతాయి, ఎప్పుడు ఖర్చు పెడతాం, తీరా 100 అయ్యాక అప్పుడైనా ఖర్చు పెట్టనిస్తాడు పెట్టనివ్వడం అని మెల్లిగా ఆ భార్య అందునింది. 2 నాణాలు తీసుకుని ఆవిడ వెళ్ళిపోయింది ఏవో కొనుక్కుందికి. ఈ కొడుకు మరో 2 నాణాలు తీసుకుని కొడుకు వెళ్ళిపోయాడు. సరే తీరా మళ్ళీ వచ్చి లెక్కేటసరికి 95 ఉన్నాయి, లబో దిబోమని మళ్ళీ మొదలుపెట్టాడు. అలా కొన్ని మాసాలు గడిచేసరికి ఈ మంత్రి అప్పుడు ఆ రాజును తీసుకుని ఆ ఇంటి దగ్గరికి వచ్చి, చూసారా రాజా ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈ కుటుంబం అంతా కూడా అఫీషియల్గా 99 క్లబ్ మెంబర్స్ అయిపోయారు అన్నాడు. ఏమిటి 99 క్లబ్ మెంబర్స్ అవడం ఏంటి అంటే, అప్పుడు మంత్రి నవ్వి చెప్తాడు, మహారాజా ఇంతవరకు 99 నాణాలు ఉన్నాయి, వాటితో వాళ్ళు సంతృప్తిగా జీవించడం మానేసి ఆ 99 నాణాలని 100 నాణాలుగా ఎలా మారుద్దామా అని ఆలోచించి ఉన్న ఆ సౌకర్యం కూడా ఆ సౌభాగ్యం కూడా పోగొట్టుకుని, చూసారా ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు వీళ్ళింట్లో లేని గొడవ లేదు, లేని విషాదం లేదు, లేని దుఃఖం లేదు, లేని బాధ లేదు, లేని అనారోగ్యం లేదు. ఈ 99 నాణాలు లేనప్పుడు ఇంటిల్లిపాది ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఎంతో సామరస్యంగా ఎంతో సఖ్యంగా కుటుంబ సభ్యులంతా ఉన్నదాన్నే పంచుకొని ఎంతో సంతోషదాయకంగా ఉండేవారు. ఎప్పుడైతే ఈ అత్యాస అనేది బయలుదేరిందో, వీటిని 100 చేసేద్దాం అన్న ఒక అభిప్రాయం బయలుదేరిందో, దాంతో వీళ్లలో ఒక అసంతృప్తి బయలుదేరి ఉన్న ఆనందాన్ని పోగొట్టుకున్నారు. ఇది 99 క్లబ్ అంటారు దీన్ని నేను అని ఆ మంత్రి రుజువు చేశారు. అంటే హ్యాపీనెస్ అనేది, ఆనందము అనేది దేనిలో మెటీరియల్ వెల్త్లో లేదు, అదొక ప్రయాణం. ఉన్నదాంతో తృప్తిగా వెళ్ళిపోతూ ఉండడమే ఆ ఆనంద హేతువు అని చెప్తారైతే, ఈ ఆనందం అనేది ఒక పక్షి లాంటిది అని మనం భావించుకుంటే దీనికి 2 రెక్కలు ఒక తోక ఉన్నాయండి. ఇంతకీ అవి ఏమిటంటే, ఒక రెక్క యాక్సెప్టెన్స్ అంటే స్వీకరించడం, దేన్ని వచ్చినా స్వీకరించడం. రెండవది ఆప్టిమిజం అంటే ఆశావాదం, ఒక ఆశావహ దృక్పథం, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అంటే సానుకూల దృక్పథం. ప్రతిదీ కూడా ఇది జరిగి ఈ మంచి జరుగుతుంది, ఇది మంచిగా నలుగురికి మంచి చేసే విధంగా జరుగుతుంది, లేదా నాకు మంచినే ఇస్తుంది, నాకు ఒక సౌభాగ్యాన్ని సంతృప్తిని ఇస్తుంది అనే ఒక దృక్పథం పర్స్పెక్టివ్లో, అంటే మొత్తం మన మైండ్ సెట్లోనే ఉందండి. హ్యాపీనెస్ ఇస్ ఎ చాయిస్, ఈ వాక్యం మనం ఎన్నిసార్లు వినుంటామండి. వేదంలో చెప్పిన 4 మహావాక్యాల వంతు ఒకెత్తైతే హ్యాపీనెస్ ఇస్ ఎ చాయిస్, ఆనందంగా ఉండడం అనేది మన చేతుల్లోనే ఉంది, అది ఆల్రెడీ ఇన్బిల్ట్ ఇన్హరెంట్ లేటెంట్ లోపల ఉన్నది. దాన్ని నువ్వు అనుభవంలోకి తెచ్చుకుంటావో లేదో అనేది నీ చాయిస్, నీ ఎన్నిక, నీ ఎంపిక, నువ్వు దేన్ని ఎంచుకుంటావో అనేది. కాబట్టి ఈ యాక్సెప్టెన్స్ అనేది ఒక రెక్కైతే ఆప్టిమిజం, పాజిటివ్ యాటిట్యూడ్ అనేది. రెండో రెక్కైతే అన్నిటికన్నా బ్యాలెన్సింగ్ చేసే ఆర్గాన్ ఉంది చూడండి, టెయిల్ అనేది, పక్షికి తోక. ఇవన్నీ ఉంటేనే అది హాయిగా హై సోరింగ్ బర్డ్గా ఆకాశంలో నింగిలో స్వేచ్ఛగా రెక్కలు అల్లాడించుకుంటూ ఎంత ఎత్తుకైనా ఎగరగలుగుతుంది. ఆ తోక భాగం ఏమిటి అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ప్రతి చిన్న దానికి కూడా కృతజ్ఞత తెలియజేసుకోవడం, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఇంకా ఇది లేదు అది లేదు అనే కన్నా స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, నీకు ఎప్పుడైనా అసంతృప్తి అసంతుష్టి కలిగినప్పుడు మనం ఇమ్మీడియట్గా వెనువెంటనే చేయవలసిన పని ఏమిటంటే మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతో మనల్ని పోల్చి చూసుకోవడం. ఆఫ్టర్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్ అండి. ఒక్క సత్యం మాత్రమే అబ్సల్యూట్ ఈ ప్రపంచంలో, సత్యం ఒక్కటే ఖచ్చితమైనది, మిగిలినవన్నీ రిలేటివ్ టర్మ్స్. సాపేక్షికంగా ఒకదాన్ని బట్టి కంపారిటివ్గా మనం ఆలోచిస్తూ ఉంటాం. అందుకు యాక్సెప్టెన్స్, స్వామి ఒక మంచి కథ కూడా చెప్పారు. యాక్సెప్టెన్స్ అంటే ఎలా ఉంటుందో, ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉంటే నారదుడు వచ్చి, నేను ఫలానా దివ్యలోకాలకు వెళ్తున్నాను, వైకుంఠం వెళ్తున్నాను, ఏమైనా అడగాల అంటే, నారద ఏమీ లేదు, నేను చాలా సంతోషంగా ఉన్నాను, కాకపోతే నా తపస్సు ఎప్పుడు ఫలించి నాకు ఎప్పుడు ముక్తి మోక్షం వస్తుందో ఆ నారాయణ్ ఒకసారి కనుక్కొని నువ్వు మళ్ళీ నీ రిటర్న్ జర్నీలో నాకు ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే చాలు అంటాడు. సరే అని చెప్పి నారదుడు వైకుంఠం వెళ్తాడు. శ్రీమన్నారాయణ్ణి ఈ ఋషి గురించి అడిగితే విష్ణువు అంటాడు, అతను తపస్సు చేస్తున్న ఆ చెట్టు మీద ఎన్ని ఆకులైతే ఉన్నాయో అన్ని జన్మల అనంతరం అతనికి మోక్షం కలుగుతుందని చెప్పు అన్నాడు. నారదుడు పాపం చాలా డిసప్పాయింట్ అవుతాడు, అయ్యో ఈ తపస్సు ఎంతో అది తీక్షగా తపస్సు చేస్తున్నాడు, మహావిష్ణువు ఏమిటి ఇలా చెప్పాడు అనుకుని సరే అని వెళ్ళి ఆ ఋషికి చెప్పలేక చెప్పలేక చెప్తాడు. వెంటనే నారదుడు అనుకున్న దానికి భిన్నంగా ఆ తపస్వి, ఆ తాపసి ఎంతో ఆనందంగా జంపింగ్ అన్నమాట, ఎంతో ఆనందంగా గెంతులు వేస్తూ అంటాడు, చాలా ధన్యవాదాలు అంటే నారదుడు ఆశ్చర్యపోతాడు. అదేమిటి అన్ని వందలు చూసావా, ఈ చెట్టు మీద ఎన్ని ఆకులు ఉన్నాయో, కొన్ని వందల వేల ఆకులు ఉన్నాయి, ఆ తర్వాత వస్తుందట నీకు మోక్షం, నువ్వేమిటి అంత సంబరపడిపోతున్నావు అని అడిగితే నారద, అన్ని వేల తర్వాతైనా నాకు మోక్షం వస్తుంది అని ఒక భరోసా ఇచ్చాడు నారాయణుడు, నా ప్రశ్నను కొట్టిపారేయకుండా చక్కటి సమాధానం నీ ద్వారా అందించాడు, నాకు అది చాలు. అతను ఎప్పుడంటే అప్పుడే నన్ను దాన్ని ఎంతో హుందాగా ఎంతో ఆనందంగా స్వీకరిస్తున్నాను, ఎప్పుడో అప్పుడు వస్తుందనే కదా చెప్పాడు నాకు, నాకు అది చాలు, ఆ ఆనందం చాలు అన్నాడు. వెంటనే మహావిష్ణువు అక్కడ ప్రత్యక్షమై, ఇగో ఈ క్షణమే నీకు మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడని మోక్షాన్ని ఇచ్చాడట స్వామి చెప్పారు. కాబట్టి యాక్సెప్టెన్స్ అనేది అంటే ఆ ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్వీకరించడం అనే ఆ వైబ్రేషన్ని కనుక మనం డెవలప్ చేసుకుంటే అది మనని ఎంతో ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుందండి. ఇక రెండోది ఆప్టిమిజం, సానుకూల దృక్పథం. ప్రతీది కూడా ఇది జరుగుతుందా జరగదా, ఇలా చేస్తే ఏమైనా నెగటివ్ కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అనే స్థాయిలో కాకుండా ఒక సత్సంకల్పం, అంటే మన సంకల్ప ఆప్టిమిజం అనేది ఎప్పుడు డెవలప్ అవుతుందండి, ఆశావహ దృక్పథం. మన సంకల్పం మంచిది అనే నమ్మకం మనకు ఉన్నట్లయితే, ఎందుకంటే మన సంకల్పం మంచిది అని మనకి నమ్మకం ఎలా కలుగుతుంది, అది మంచిదా చెడుదా అని ఎవరో బయట నుండి వచ్చి లిట్మస్ టెస్ట్ చేసి మనకి చెప్పనవసరం లేదు. మనకి భగవంతుడు అంతఃకరణం అనే ఒక చక్కటి సాధనాన్ని ఇచ్చాడు కదా, బుద్ధిని వివేకాన్ని విచక్షణ జ్ఞానాన్ని, వాటిని ఉపయోగించి, అవే లిట్మస్ టెస్ట్లు అవే ఫిల్టర్ టెస్ట్లు, వాటిని ఉపయోగించి మన సంకల్పం ఎంతవరకు సానుకూలమైనది, ఎంతవరకు నలుగురికి ప్రయోజనకరమైనది అనేది ఆలోచిస్తే ఆ సంకల్ప బలమే మనల్ని సానుకూలంగా ఆలోచించే పథంలో నడిపిస్తుంది. ఇక మూడవది గ్రాటిట్యూడ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, చాలా చాలా ముఖ్యమైన పదం కృతజ్ఞత. ఈ కృతజ్ఞత అనేది దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. మళ్ళీ మనం దీని మీద వేరే అంశంతో ప్రత్యక్ష ప్రసారంలో ఎప్పుడు మాట్లాడుకుంటాం, అది వేరే విషయం. ఇప్పుడు కృతజ్ఞత అనేది ఎలా తెలియజేసుకోవాలి అంటే, అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నాం అంటే, ఒక మనిషి ఆనందంగా ఉండడానికి ఇవన్నీ ఒక సపోర్టివ్ వర్చ్యూస్. ఈ గుణాలను ఎప్పుడైతే మనిషి తనలో పెంపొందించుకుంటాడో, ఇవి ఎక్కడో లేవు, బయటే ఉన్నాయి, అంతా లోపలే ఉంది. SAI సాయి, సి ఆల్వేస్ ఇన్సైడ్. మనం ఎప్పుడైతే లో దృష్టి అనేది పెంపొందించుకుంటామో, లోపలికి చూడడం అనేది ఒక సాధకాన్ని, ఒక సాధనాన్ని అభ్యాసన సాధనలో పెట్టుకుంటామో, అభ్యసిస్తామో, అప్పుడు వెంటనే ఇవన్నీ లోపలే ఉన్నాయి, బయట ఏమీ లేదు అన్న విషయం ముందు మనకి జ్ఞానోదయం విషయం ఏంటంటే అది. కాబట్టి గ్రాటిట్యూడ్ అన్నదానికి ముఖ్యంగా మూడు, 3 R's మీరు సులభంగా గుర్తుపెట్టడం కోసం, గుర్తుపెట్టుకోవడం కోసం ఈ 3 R's పెంపొందించుకోవాలండి. ఒకటి ఏంటంటే ఫస్ట్ రికగ్నైజ్, మనకి ఎవరెవరు తోడ్పాటును అందిస్తున్నారు. నిజం చెప్పాలంటే అనుక్షణం కూడా ఈ సమాజానికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే ఎంత చిన్న ఒక పెద్ద బ్లాస్ట్ ఫర్నేస్ని చూడండి, లేదా ఒక పెద్ద ఇండస్ట్రీకి వెళ్ళండి, అందులో ఒక చిన్న నట్ సరిగ్గా పనిచేయకపోయినా ఆ మెషిన్ సక్రమంగా పనిచేయదు. ఆ చిన్న నట్ కూడా దానికి ఎంతో కీలకమైనదే. అదేవిధంగా ఈ సమాజంలో మన బ్రతుకు హాయిగా కొనసాగాలి అంటే ఈ జీవన నౌక లేదా ఈ జీవన తేరు హాయిగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఎత్తుపల్లాలు లేకుండా వెళ్ళాలి అంటే రహదారి ఎంతో పదునుగా ఉండాలి, ఎంతో చదునుగా ఉండాలి. అలా చదును చేసిన శ్రామికులకి, మనకి తోడ్పాటు అందిస్తున్న వ్యక్తులకి, మన తల్లిదండ్రులకి, శ్రేయోభిలాషులకి, ఎప్పుడూ మన మంచి కోరుకునే వారికి నిత్యము కృతజ్ఞులమై ఉండాలండి. అది ఫస్ట్ మనం గుర్తించుకోవాలి, రికగ్నైజ్ చేయాలి. ఇది 1 R. రెండవది గుర్తించుకున్నాక వాళ్ళని గుర్తించాక గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళని తలుచుకొని మనసులోనే వాళ్ళకి ఆ ఫీల్తో ఏదో మనం థ్యాంక్ యూ చెప్పమన్నాం కదా అని ఒక నోటి మాటగా, లిప్ సర్వీస్గా, నామకే వాస్తే అన్నట్టుగా థ్యాంక్ యూ అన్నాం లేదా ఐఎమ్ సారీ అన్నాం కాకుండా మనసులో ఆ ఇమోషన్తో ఆ ఫీల్తో వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకుంటే తప్పకుండా వాళ్ళకి చేరి తీరుతుంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ వైబ్రేషన్. ఎప్పుడైతే వాళ్ళని గుర్తించి రికగ్నైజ్ చేసి రిమెంబర్, వాళ్ళని గుర్తుకు తెచ్చుకొని ధన్యవాదాలు చెప్పుకుంటామో తప్పకుండా మన కృతజ్ఞత భావం అనేది వాళ్ళకి ఆయా వ్యక్తులకి, వ్యక్తులే కానవసరం లేదు, మనం రోజు దైనందిన జీవితంలో వాడుతున్న వస్తువులకి ప్రతిదానికి కూడా అది చేరి తీరుతుంది. అంతెందుకండి మనం స్మార్ట్ ఫోన్ వాడతాం లేదా మన కళ్ళజోడు వాడతాం, మన చెప్పులు, మన డ్రెస్సు, ప్రతి దానికి కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవచ్చు. ఆ కృతజ్ఞత చెప్పుకుంటున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో అది ఎవరికి వాళ్ళు అనుభవించాలో తప్ప మాటల్లో వర్ణించడానికి రాదు. ఇక 3 R ఏంటంటే రెసిప్రొకేట్. స్వామి చెప్పేది, చెప్తున్నది ఎప్పుడు కూడా నిరంతరం తమ దివ్యోపన్యాసాల్లో నొక్కి ఒక్కాణిస్తున్నది రెసిప్రొకేషన్. హెడ్ ఇన్ ద ఫారెస్ట్, హ్యాండ్స్ ఇన్ ద సొసైటీ, లవ్ ఆల్, సర్వ్ ఆల్. గ్రామ సేవే రామసేవ, సేవను మించిన మార్గం లేదు. ప్రేమ సేవలు రెండు రెక్కలు మనకు అంటారు. ఈ ప్రేమ సేవ అనే వాటితో దాన్ని రెసిప్రొకేట్ చేయాలి. కేవలం ఏదో కృతజ్ఞులమై ఉండడం కాదు, మనస వాచ కర్మణ అంటారు కదా, మనస రికగ్నైజ్ చేస్తాం, వాచ వాళ్ళ దగ్గరలో ఉంటే వాళ్ళని గుర్తు తెచ్చుకొని థ్యాంక్ యూ అని చెప్తాం. ఇక కర్మణ దాన్ని ఎలా రెసిప్రొకేట్ చేస్తామంటే సమాజంలో మనం సేవగా వాళ్ళని మనకి సమాజంలో ఒక సేవకులుగా ప్రవేశించాలి. స్వామి చెప్తారు సాయి స్ఫూర్తి అంటే ముక్కు మూసుకొని జపం చేసుకోవడం చెప్పడం సాయి సిద్ధాంతం కాదు, లే నడుంకట్టు సమాజ సేవలో ప్రవేశించు అని స్వామిని నినదిస్తారు. కనుక దాన్ని అలా మనం ప్రవేశపెట్టాలి. అందుకే స్వామి రాసిన చారిత్రాత్మక లేఖలో అఖిల మానవులకు ఆనందమును గూర్చి రక్షించుచుండుటే దీక్ష నాకు అని ఒక చక్కని పద్యం చెప్పారు. సన్మార్గమును వీడి చెరియించు వారల పట్టి కాపాడుటే వ్రతము నాకు. కానీ స్వామికి స్వామి ధ్యేయము లక్ష్యము ఏమిటి అంటే ఆ మొట్టమొదటి పద్యంలోనే చెప్పారు, అఖిల మానవులకు ఆనందమును గూర్చి, వాళ్ళందరికీ కూడా హ్యాపీనెస్, టు బెస్టో దెమ్ విత్ హ్యాపీనెస్, టు బ్లెస్ దెమ్ విత్ హ్యాపీనెస్ ఇవ్వడమే నా యొక్క దీక్ష, వాళ్ళని అవన్నీ ఇచ్చి రక్షించడమే నా దీక్ష. బీద సాధలకైన పెనుబాధ తొలగించి లేమిని బాపుటే ప్రేమ నాకు. మంచి చెడ్డలు కూడా మనసులు సమముగా భావించుచుండుటే భక్తి నాకు. అనగ పేరుంది నాయండ అలరువారి, ఎన్నడును మరువని వాడనన్న మాట ఎట్టి కుత్సితము మదికి నేర్పకుందు, అట్టి నా పేరు చెడుట ఎట్లగును భువిని అన్నారు స్వామి. కాబట్టి స్వామికి ఏది ఇష్టమో అంటే చక్కటి పద్యం ఉందండి అనిశంభు అని, ఆ పద్యం విందాం ఇప్పుడు. స్వామికి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి సమాజ సేవ ద్వారా అనేదానికి ఈ పద్యం ఒక చక్కటి నిదర్శనం. ఇప్పుడు విందాం.
అత్యంత సర్వజీవులయందు అనిత్యముడు అత్యంత అనురాగ పోగాది వాక్యము కవ్య కష్ట జీవులయందు కరుణ చూపించు సంసార ధర్మ ప్రత్యక్షానులై కరుణ కాదర్శము వాపుచును భూమిని సత్కీర్తిగాంచి సన్మార్గమరసి భూమిని సత్కీర్తిగాంచి సర్వాకమరసి తోటి వారలలో సదా నీటి ఎదుచు నిత్యమును ధర్మ జిజ్ఞాస నిరతులగుచు ఉత్తమోత్తమ వ్యక్తులై ఇంద్రుగాక ఉత్తమోత్తమ వ్యక్తులయ్యుగాక ఇంత కన్నను వేలెత్తి ఎరుగపరదు ఇంత కన్నను వేలెత్తి ఎరుగపరదు కాదు సద్గుణ గణ్యులు సభ్యులారు సాధు సద్గుణ గణ్యులు సాధు సద్గుణ గణ్యులు సభ్యులారా.
అదండి, కాబట్టి సమాజ సేవలో ప్రవేశించడం వల్ల ఇతరులకి మన ధన్యవాదాలు ఆ విధంగా తెలియజేసుకోవడం వల్ల ఆనందం ఉత్పన్నమవుతుంది. ఇది స్వామి ఎంతో సులభ ధోరణిలో చెప్పారు. కొన్నేళ్ల క్రితం హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఒక పరిశోధన చేశారండి. అసలు ఆనందము అంటే ఏమిటి, దేనివల్ల ఒక సగటు వ్యక్తి ఆనందంగా ఉండగలుగుతాడు లేదా ఆనందాన్ని పెంపొందించుకోగలుగుతాడు అని వాళ్ళొక చక్కటి సర్వే చేశారు. కొన్నేళ్ల పాటు, కొన్ని దశాబ్దాల పాటు వంతుల వారీగా హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన ఆ పరిశోధనలో చాలా గొప్ప విషయాలు బయలుపడ్డాయి. అయితే ఆ విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న కథ మనం తెలుసుకుందాం. ఒక చిన్న గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడండి. ఆ వ్యక్తి ఎప్పుడు చూసినా కూడా చాలా నెగిటివ్ ధోరణితో, అంటే ప్రతికూల మనస్తత్వంతో, ఎవరికీ సహాయం చేయకుండా ప్రతి ఎప్పుడు కూడా ఏదో ఒక దాని మీద కంప్లైంట్లు ఫిర్యాదులు చేసుకుంటూ, ఏనాడు ఎవరిని చక్కని చిరునవ్వుతో పలకరించకుండా ఒక మంచి మాట నలుగురికి చెప్పడం లేదా మంచి మాట నలుగురితో పంచుకోవడం వినడం కానీ మంచి పని చేయడం కానీ లేకుండా, అలా ఎప్పుడు మోస్ట్ అన్హ్యాపీయెస్ట్ పర్సన్ అనుకోవచ్చు. ఇప్పుడు కూడా ఒక విచారమైన ముఖంతో, లాంగ్ ఫేస్తో, ఇలా స్వామి చెప్తారు చూడండి క్యాస్ట్రాయిల్ ఫేస్ ఎందుకు పెట్టావంటారు, అలాంటి క్యాస్ట్రాయిల్ ఫేస్తో ఉండేవాడు. ఇంకా కొన్నాళ్ళకి ఈ మనిషి మీద విరక్తి వచ్చి ఆ గ్రామ ప్రజలెవరు అతనితో మాట్లాడడం మానేశారు. ఎందుకంటే ఈ హ్యాపీనెస్ స్మైల్ ఎలా కంటేజియస్ అందరికీ పాకుతుందో, ఈ అన్హ్యాపీనెస్, ఇందాకే మనం చెప్పుకున్నాం కదా ప్రతిదీ వైబ్రేషన్ ఎనర్జీ అని, అది కూడా అందరికీ పాకుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు అతను అవాయిడ్ చేయడం, దూరం పెట్టడం చేస్తూ ఉండేవారు. ఇలా జీవితం గడుపుతూ గడుపుతూ మొత్తానికి అతను ఒక 80 ఏళ్ళు వచ్చేసాయండి. అతనికి 80 ఏళ్ళు వచ్చేసేసరికల్లా ఓనాడు గ్రామంలో ఒక పెద్ద పుకారు బయలుదేరింది. ఏమిటంటే, ఈ ఎప్పుడూ విచారంగా ఉండే ఆ ముసలివాడు ఆ రోజు ఎందుకో చాలా ఆనందంగా ఉన్నాడు, హ్యాపీగా నవ్వుతూ ఉన్నాడు, ఎంతో జాయ్ఫుల్గా ఉన్నాడు అని ఒక మాట వ్యాపించింది. ఏమిటి చెప్పమా ఇవింత విడ్డూరం చూద్దామని చెప్పి అందరూ బయలుదేరి అతని ఇంటి చుట్టూ గుమ్ముగూడారు. ఏమిటి సంగతి, ఎప్పుడు చూసినా ఇలా ఉండేవాడేవి కదా, ఎంతో విచారంగా ఏమిటి వాళ్ళు, ఏమైంది హఠాత్తుగా, ఏమైనా అద్భుతం ఏమైనా జరిగిందా నీ జీవితంలో, నిన్ను ఇంత ఆనందంగా ఉంచే పరమాద్భుతం ఏమైనా జరిగిందా మాతో పంచుకో అంటే, అబ్బాబే ఏం పెద్దగా జరగలేదు, నథింగ్ స్పెషల్, కాకపోతే నేను ఒక విషయం గ్రహించాను, ఇన్నాళ్ళు నేను ఆనందం వెనక పరుగులు పెట్టాను, దాన్ని అందుకుందాం అనే తపనతో ఎంతో చికాగ్గా విసుగ్గా ఉండి దాని వెనక పరుగులు పెట్టాను. కానీ నాకు ఇవాళ ఒక విషయం తెలిసింది, అదేనంత నిరుపయోగమైనది ఆ పరుగులు పెట్టడం అనేది, అందుకని దాన్ని అలా వదిలేసి ఈ క్షణాన్ని నేను ఆస్వాదించడం నేర్చుకున్నాను, దానివల్ల పెద్దగా లాభం లేదు చేజ్ చేయడం వల్ల అని చెప్పేసరికి అవి ఆ గ్రామంలోని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అంటే నిజంగా అతనికి జ్ఞానోదయం కలిగి చెప్పాడో లేదో, లేకపోతే ఒక రకమైన విరక్తితో ఆనందంని పొందలేను, దాన్ని పరిగెట్టి పట్టుకోవడం సాధ్యం కాదు అనే ఒక వైరాగ్య స్థితి వదిలిపెట్టాడో తెలియదు కానీ మొత్తానికి అతనికి మంచే జరిగింది. ఆయన ఒక సత్యాన్ని లోకానికి తెలియజేశాడు, తెలుసో తెలియకో. ఏంటంటే ఈ సంతోషము, సంతృప్తి, ఆనందము ఏదైనా కానివ్వండి, అది ఏదో మనం పరుగులు పెట్టి చేసి చేసి పట్టుకునే వస్తువు కాదు, ఆ లోపల ఉన్నదాన్ని మనకి మనం ఒక స్వీయ వ్యక్తీకరణ, మనకి మనం ప్రకటించుకునే ఒకనొక అనుభూతి ఏదైతే ఉందో అదే ఆనందము అని అతను తెలియజేశాడు. ఇంతకీ హార్వర్డ్ యూనివర్సిటీ వారు చెప్పిన ఆ విషయం ఏంటంటే, అది కూడా ఇంచుమించు ఇలాంటిదే. వాళ్ళు ఇంత పరిశోధన చేసి మూడు విషయాలు కనిపెట్టారండి. ఒక మనిషిని ఆనందంగా ఉంచడానికి కారణం ఏమిటంటే, హ్యాపీనెస్ ఈజ్ గుడ్. ఏమిటా గుడ్ అంటే, అంటే ఆనందంగా ఉండడం అనేది మూడు మంచి విషయాలు పాటిస్తే సాధ్యము. ఆ మూడు మంచి విషయాలు ఏమిటి అంటే, ఒకటి గుడ్ టు అదర్స్, అంటే ఇతరులకి మంచి చెయ్యి. మనకి స్వామి ఎప్పుడు ఎల్లవేళలా చెప్పేది, ఇందాక పద్యంలో కూడా చెప్పింది అదే, అనిశంభు ఎప్పుడు కూడా సమాజ సేవలో ప్రవేశించి పరులను ఎలా సంతృప్తిగా ఉంచగలం. అనిశంభు అత్యంత అనురాగ భోగానురక్తులై సుజ్ఞాన సత్తులగుచు స్వపరభేదము లేక సర్వజీవుల యందు సమభావమును చూపు సరసులగుచు కష్టజీవుల యందు కరుణను చూపించి తగిన సాయము చేయు దాతలగుచు దాంపత్య ధర్మంబు ధరణిని విలయంగ పరులకు ఆదర్శ శరణియగుచు జగతి సత్కీర్తిగాంచి శ్రీ సాయి కృపను సాటి మానవులందు ఎప్పుడు మీటియగుచు నిత్యమును ధర్మ జిజ్ఞాస నిరతులగుచు ఉత్తమోత్తమ వ్యక్తులై ఉండ్రుగాక అన్నారు. ఎప్పుడు కూడా పరులకు ఏ రకంగా మంచి చెయ్యగలం, ఏ రకంగా మన శరీరాన్ని సేవా మార్గంలో ప్రయాణింపజేయగలం అని ఆలోచించడం మొట్టమొదటి గుడ్ టు అదర్స్. రెండోది డూ థింగ్స్ విచ్ ఆర్ గుడ్ టు యూ, అంటే మనకి ఏది మంచిదో, అంటే ఏది మంచి చేస్తుందో అని కాదు, మనం దేనిలో ఎక్కువ ఆనందిస్తామో, మళ్ళీ దేనిలో ఎక్కువ ఆనందిస్తామంటే ఇతరులను హింసించడం వల్ల నాకు ఆనందం కలుగుతుందండి కాబట్టి హింసిస్తాను కాదు, అది కాదు ఇక్కడ చెప్పదలుచుకున్నది. ఒక ఫలానా మంచి పని అంటే నాకు ఒక సంగీతం పాడడం ఇష్టము అనుకోండి, హాయిగా పాడుకుంటూ అందులో మనం ఆనందాన్ని పొందొచ్చు. మరేదో చేయడం కష్టము అనుకోండి, నేను అదే చేస్తాను లేకపోతే దానిలోనే నేను ఆనందాన్ని పొందాలని భావిస్తాను, అది రాకపోతే నేను ఆనందంగా ఉండలేను, ఈ రకమైన తత్వం కాకుండా మనకి ఏది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందో ఆ పని చేయడం. ఈ ఉదాహరణకు ఒక చిన్న కథ, 87 ఆవిడ రోజ్ అనే ఒక ఆవిడ తన 87వ ఏట కాలేజీలో జాయిన్ అయ్యి పట్టా పుచ్చుకుందట. ఆవిడ పట్టా పుచ్చుకున్న సందర్భంగా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఒక చక్కటి ఉపన్యాసం ఇచ్చింది. అందులో ఆవిడ ఏం చెప్పిందంటే, గ్రోయింగ్ ఓల్డర్ ఈజ్ మ్యాండేటరీ, అంటే ముసలి వాళ్ళం అవ్వడం, వృద్ధులు అవ్వడం అనేది తప్పదు, ఎవరికైనా తప్పనిసరి, బట్ గ్రోయింగ్ అప్ ఈజ్ ఆప్షనల్. అంటే గ్రోయింగ్ అప్ అంటే ఒక పరిణితి చెందడం. పరిణితి అంటే ఏంటి అంటే సంతోషంగా ఉండడం ఎలా, నీలో ఉన్న సంతోషాన్ని నువ్వు గుర్తించడం ఎలా అనే ఉన్న విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా భగవంతుడు, వాట్ ఎవర్ లైఫ్ థ్రోస్ ఎట్ యూ, వాట్ ఎవర్ గాడ్ షవర్స్ ఆన్ యూ, భగవంతుడు మనకి మన మీద ఏది, ఏ చిరుజల్లులు కురిపించినా, కుండపోతని వర్షింపజేసినా, చిన్న చిన్న తొలకర్లు వర్షింపజేసినా కూడా దాన్ని సమంగా స్వీకరించడం, దీన్ని గ్రోయింగ్ అప్, దీన్ని మెచ్యూరిటీ అంటారు. ఇది పరిణితి, ఒక మానసికమైన ఆ పరిణితి అనేది ఆప్షనల్, అది మనం ఎన్నుకోవాలి, అప్పుడు మీకు హ్యాపీనెస్ అని ఆవిడ 87 ఆవిడ తనకి చదువు ఎంతో ఇష్టం అని చెప్పి చదువుకుంది, ఆ ఉపన్యాసంలో చెప్పింది. కాబట్టి డూయింగ్ వాట్ యు ఫీల్ గుడ్, నీకు ఏది ఆనందం కలగజేస్తుంది అనుకున్నవి చెయ్యి. ఇక మూడోది గుడ్ టు యువర్ ఓన్ సెల్ఫ్, అంటే మన శరీరాన్ని ఎప్పుడు కూడా మంచి వ్యాయామాలతోని చక్కని శరీర దారుఢ్యం కలిగి ఉండాలంటే ఫిజికల్ ఫిట్నెస్, శరీరమాద్యం కలు ధర్మ సాధనం అని స్వామి చెప్తూ ఉంటారు కదా. శరీరం అనేది ఈ సాధనం అనేది ఉపయోగకరంగా ఆరోగ్యంగా ఎలాంటి పనికి అయినా కూడా సిద్ధంగా ఉంచితే మనం ఎలాంటి సేవా మార్గంలోనైనా ఎలాంటి సేవనైనా సమాజానికి అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు అవుతుంది. కాబట్టి ఈ మూడు, డూయింగ్ గుడ్ టు అదర్స్, ఇదే మనకి స్వామి చెప్తూ ఉంటారు. జాయ్ అంటే జీసస్ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, యువర్ సెల్ఫ్ లాస్ట్. అంటే ఇప్పుడు కూడా భగవంతుణ్ణి ముందు పెట్టుకుని ఇతరులకి సేవ చేస్తూ నిన్ను నువ్వు చూసుకుంటూ నీ అభ్యుదయాన్ని నీ అభ్యున్నతిని పెంపొందించుకుంటూ ఆ మార్గంలో ప్రయాణిస్తే నీకంతా జాయ్, నీకంతా జాయ్. అంటే జాయ్ అనేది ఐస్ క్రీమ్ చెప్తూ చల్లగా చక్కగా తీయగా మధురంగా ఉండాలి ఆ ప్రేమ అనేది అని చెప్తారు. ఇంతకీ అంతా మనం చెప్పుకున్నాక చిట్ట చివరికి హ్యాపీనెస్ అంటే ఏం తేలింది అంటే పరులని సేవించడం. ఎలా సేవించడం? ప్రేమతో సేవించడం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, ఈ రెండు చేసినట్లయితే అదే మనకి జాయ్ ఇస్తుందండి. అందుకే మన వైదిక విజ్ఞానం అందరి శ్రేయస్సుని కాంక్షిస్తూ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్, సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా శాంతిగా సౌభాగ్యంగా విలసిల్లుగాక అని చెప్తూ సమస్త లోకా సుఖినో భవంతు. జై సాయిరాం.
ఏదో చదువుకుందామంటే ఉద్యోగ నిమిత్తమే మీరు ప్రాకలాడకండి. ఎందుకనగా మీ ఉద్యోగం ఏమిటి? యోగమే ఉద్యోగం. కనుక మొట్టమొదటి యోగమే యోగమును ఉద్యోగము అనగా దాన్ని ఉత్పత్తి చేయాలి. ఈ యోగాన్ని మీరు సాధించాలి. ఏమిటి ఈ యోగము? సేవనే యోగము. సమాజ సేవలో పాల్గొనాలి. సమాజ సేవ కంటే మించినటువంటిది మరొకటి లేదు. ఆదర్శవంతమైనటువంటి సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం గావిస్తుంది. అహంకారమే మానవుని అతపతనంగా ఆవిస్తుండాలి. కనుక సేవలో మనం పాల్గొన్నప్పుడు అహంకారము సహజంగా తప్పిపోతుంది. కనుక హృదయపూర్వకంగా మనం సేవ చేయాలి. పవిత్రమైన భావంతో మనం సేవ చేయాలి. ఫలితరహితమైనటువంటి సేవ చేయాలి. మనకు ఏమిటి ఫలితం ఈ సమాజంతో? ఆనందమే ఫలితము. ఇంతకంటే మనకు ఫలితం ఏం కావాలి? అది ఏ భగవత్ స్వరూపము.